తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నట్లుగా వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మాకు దీవెన కర్మగాను ఆశీర్వాద కర్మగాను ఇదిన వాక్యం ఉండునట్లు సహాయం చేయమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అతివినంతో బ్రతిమిలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మనం గత వారంలో 11వ వచనం వరకు మనం చూశాం. ఆ పైభాగంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేశాను. అదేంటి అంటే, మన క్యారెక్టర్ అనేటువంటిది కూడా ఇతరులకు సువార్త చెప్పడానికి సరిగా లేకపోతే అది ఆటంకపరుస్తుంది, అది కూడా ఒక ఆటంకం అవుతుంది. క్యారెక్టర్ అన్నప్పుడు ఇక్కడ కంప్లీట్ గా పౌలు యొక్క క్యారెక్టర్ని నేను తక్కువ చేయడం లేదు, కానీ పౌలు చెప్పినటువంటి మాటను ఒకనొక సమయంలో తప్పడమును బట్టి అంటే పౌలు మాట తప్పడానికి గల కారణం వేరే ఉంది. అతడు శరీరానుసారంగా నడిపించబడలేదు, ఆత్మానుసారముగానే నడిపించబడ్డాడు. ఆత్మకు లోబడి పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా అతడు ప్రయాణం చేశాడు. కానీ ప్రజలు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకోవడం వలన అది కూడా సువార్త ప్రకటనలో పౌలుకి ఆటంకమయ్యింది. అది పౌలుని దుఃఖపెట్టింది. పౌల్ని చపలచిత్తుడు అన్నందుకు పౌలు వారికి కఠినంగా ఉత్తరం రాసేట వాళ్ళను దుఃఖపరచడానికి ప్రయత్నం చేసింది. పౌలు వెంటనే వెళ్లాలనుకున్నప్పటికీ వెళ్ళలేకపోయాడు. కారణం ఏంటంటే, అతడు కోపముతో వారి దగ్గరకు వెళ్ళకూడదని తీర్మానం చేసుకున్నాడు. సో కాబట్టి సువార్త పరిచర్యకు, ఈవెన్ మన వ్యక్తిగత జీవితం ఏ రీతిగా సహకరిస్తుందో, ఆటంకపరుస్తుందో, అది అడ్డవుతుందో అనేటువంటి విషయాల్ని నేను గత వారంలో మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు మనం 12వ వచనం నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుంటూ వస్తే, ఇక్కడ మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. క్రీస్తు సువార్తను ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున నా మనస్సులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకుని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, పౌలు తిమోతిని పత్రిక ఇచ్చి కొరింథీకు పంపించాడు. మరలా వాళ్ళిద్దరు కూడా ఒకనొక స్థలంలో వారు కలుసుకోవాలని ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. త్రోయ ఓడరేవు దగ్గర వాళ్ళు తిరిగి కలుసుకోవాలని, అక్కడి నుంచి వాళ్ళు మాసిదోనియాకు వెళ్ళాలని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని తీతుకు కూడా చెప్పాడు. ఆ రోజుల్లో కాంటాక్ట్ చేసుకోవడానికి సెల్ ఫోన్స్ లేవు. ఫలాని దగ్గరికి నేను ఆ సమయానికి వస్తానని మాట్లాడితే మరలా ఆ వ్యక్తికి కూడా అదే సమయానికి అక్కడికి వస్తే వాళ్ళు కలుసుకోవడం మాత్రమే. ఎక్కడున్నావు, ఎక్కడ దాకా వచ్చావు, ఇంకెంతసేపు అవుతుంది రావడానికి, ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ లేవు. సో పౌలు త్రోయాకు వచ్చినప్పుడు అక్కడ తీతు కొరకు ఎదురు చూశాడు, కానీ తీతు సమయానికి అక్కడికి చేరుకోలేకపోయాడు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను హైలైట్ చేయాలని ఇష్టపడుతున్నాను. అదేంటి అంటే, జాగ్రత్త గమనించండి, నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుని తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొక్క సెలవు తీసుకుని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని పౌలు త్రోయాకు వచ్చినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అక్కడ సువార్తను ప్రకటించటానికి ద్వారములు తెరిచాడంట. హీ ఓపెన్ ద డోర్స్ టు ప్రీచ్ ద గాస్పల్. కానీ పౌలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఎందుకు సద్వినియోగం చేసుకోలేకపోయాడంటే అతని హృదయంలో నెమ్మది లేదు. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది, దెర్ వాజ్ నో పీస్ ఇన్ హిస్ హార్ట్. హృదయంలో నెమ్మది లేకపోవడం వలన, సమాధానం లేకపోవడం వలన సువార్త ప్రకటించడానికి ద్వారములు తెరవబడినప్పటికీ సువార్తను ప్రకటించలేకపోయాడు. ఆ ప్రాంతానికి టాటా బాయ్ బాయ్ చెప్పి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం, మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఈవెన్ సువార్త ప్రకటనకు కొన్నిసార్లు మనం అసమాధానం, కొన్నిసార్లు మనలో నెమ్మది లేకపోవడం అనేటువంటిది కూడా అది అడ్డుకట్టుగా మారుతుంది. సరే, ఆ రోజు పౌలు నెమ్మది కోల్పోవడం గల కారణం తీతు కొరకు మాత్రమే ఎదురు చూడడం కాదు, అంటే వ్యక్తి కొరకు మాత్రమే కాదు, అతని ద్వారా కొరింది నుంచి ఏ సందేశము రిప్లై వస్తుందో అనేటువంటి ఒక టెన్షన్, ఆలోచనలో పౌలు తన నెమ్మదిని, పీస్ను కోల్పోయాడు. పీస్ కోల్పోవడం ద్వారా అక్కడ అవకాశం ఉన్నప్పటికీ కూడా అక్కడ సువార్తను ప్రకటించలేకపోయాడు. క్రీస్తున దుపరమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, సాతాను ఉపయోగించుకునే ఆయుధాల్లో నెమ్మది అనేటువంటిది కూడా ఒక ఆయుధమే. మన హృదయంలో నెమ్మది లేకపోతే మనం నెమ్మదిగా ఇతరులకు సువార్తను, దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటించలేం. చాలా సందర్భాల్లో మనకు అవకాశం వస్తుంటుంది సువార్తను ప్రకటించడానికి, కానీ హృదయంలో నెమ్మది లేకపోవడం వలన, హృదయంలో ఎందుకు నెమ్మది మనం సహజంగా కోల్పోతున్నాం? ఈ పైవచనాలే పౌలు అంటున్నాడు. గతవారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, మనము అపవాది తంత్రములను ఎరుగనటువంటి వారము కాదు. వినోస్, అపవాదికి కొన్ని తంత్రాలున్నాయి. అపవాది కొన్ని తంత్రాలను కొందరి మీద ఒక్కొక్క రకముగా వాడు ఉపయోగిస్తూ ఉంటాడు. మీకు ఇంకిది ఇంకా కొంచెం డెప్త్గా అర్థమవడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 3 రోజులు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలని తీర్మానం తీసుకున్నావు, దేవునితో ఎక్కువ సమయం గడపాలని తీర్మానం తీసుకున్నావు, లేకపోతే ఈరోజు సంఘంలో ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది నువ్వు వెళ్ళాలని తీర్మానం తీసుకున్నావు. సో నువ్వు అక్కడికి వెళ్ళడం ద్వారా నువ్వు బలపడతావు. ఇప్పుడు దాన్ని గమనించినటువంటి అపవాది, వాడు తంత్రాలను ఉపయోగించి మీ ఇంట్లో మీ ఆయన్నో, మీ అత్తనో, మీ తోడి కోడలనో, మీ ఇంటి పక్కనోళ్ళనో, ఎవరినో ఒకరిని అలా గిల్లాడు. మన భాషలో చెప్తున్నాను. సో వాళ్ళు వెంటనే నీ మీదకు వచ్చేసారు. నీదే తప్పు లేదు, నువ్వేం చేయలే, నువ్వేమనలా. అన్యాయముగానే మన మీద చెడ్డమాటలలో పలుకుతారు, అది ప్రభు మనకు ముందుగానే చెప్పినటువంటి విషయం. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏదో ఒకటి నీ మీద ఒక చిన్న నిందో, ఏదో ఒక మాట అనేయడం ద్వారా నువ్వు దానికి చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోవడం ద్వారా, నువ్వు చాలా ఎక్కువ అతిగా రియాక్ట్ అయిపోవడం వలన, వాళ్ళు ఒక మాట అంటే నువ్వు తిరిగి 4 మాటలు అనడం ద్వారా, లేకపోతే అలిగి నువ్వు మూతి మూడో తీసుకొని కూర్చోవడం ద్వారా, నీ మనస్సులో నెమ్మదిని కోల్పోయి, వా ఇప్పుడు ఈ రోజు నేనేం పోతానులే, నేనేం పోలేనులే, ఈ ఉపవాస ప్రార్థన ఇప్పుడు నేను చేయలేనులే, ప్రశాంతంగా దేవుని సన్నిధికి వెళ్దాం అంటే వెళ్లకుండా అడ్డుపడ్డాడు ఈయన. వాస్తవం ఏంటంటే నువ్వు లిటరల్ గా ఫిజికల్ గా కంటికి కనబడుతున్నాడు కాబట్టి మీ ఆయన్నో మీ అత్తనో చూస్తున్నావు, కానీ ఇట్ ఈస్ ఎ ప్రీ ప్లాన్డ్ ఆఫ్ సాటన్. అది అపవాది యొక్క కుతంత్రము, వారిని ఒక సాధనాలుగా ఉపయోగించుకున్నాడు అపవాది యొక్క కుతంత్రం అది. ఇప్పుడు మనం ఎరుగనటువంటి వారము కాదు, వినోస్ అపవాది ఎలా వస్తాడు అని. అపవాది తనకు కలిగి ఉన్నటువంటి రూపాన్ని ధరించుకొని ఆదామును శోధించడానికి రాలేదు, ఆదాముకు సుపరిచితమైనటువంటి తన భార్య రూపాన్ని తీసుకొని ఆమె ద్వారా అతన్ని శోధించాడు. దావీదు దేవునిలో చక్కగా ఎదుగుతూ ఉన్నప్పుడు దావీదును పడగొట్టడానికి అపవాది బెత్షెబ లేకపోతే సౌందర్యము లేకపోతే ఆకర్షణ అనేటువంటి తంత్రాన్ని ఉపయోగించుకున్నాడు, సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యాడు కూడా. సంసోను దేవుని పరిచర్యలో చక్కగా ముందుకు సాగిపోతున్నప్పుడు దలీలా, కానీ అక్కడ మనం గమనించాల్సింది సౌందర్యం అనేటువంటి ఆయుధాన్ని తంత్రాన్ని ఉపయోగించుకున్నాడు. చూడచక్కనిది దలీలా, ఆ చూడచక్కని దలీలాను తను స్వతంత్రించుకోవాలనుకున్నాడు, కానీ అది అపవాది యొక్క తంత్రం అని గుర్తించలేకపోయాడు. ఫాల్ డౌన్ పడిపోయాడు. దేవుని పని చేయడానికి అక్కడ అవకాశం ఉన్నా చేయలేకపోయాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఈరోజు మనం ఎదుర్కొంటున్నటువంటివి, కానీ పౌలు ఎదుర్కొన్నటువంటిది ఆ విధమైనటువంటిది కాదు. తన సహోదరుడైనటువంటి తీతు మీద ఉన్నటువంటి తనకున్నటువంటి ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా తీతు కొరకు కాదు, కానీ తీతు దగ్గర నుంచి కొరింది వారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఆ జవాబు, ఆ స్పందన అది ఏమై ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు. నేను కఠినంగా ఉత్తరం రాశాను కదా, వాళ్ళు దాన్ని పాజిటివ్ గా తీసుకున్నారా నెగిటివ్ గా తీసుకున్నారా. ఈ యొక్క ఒత్తిడి అతనిలో ఉండడమును బట్టి అతడు నెమ్మదిని కోల్పోయి అవకాశం ఉన్నప్పటికీ సువార్తను ప్రకటించక అతడు వెళ్లిపోవలసి వచ్చింది. సో క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అపవాది తంత్రములను మనం ఎరుగినటువంటి వారము కాదు. వాడు నెమ్మదిలో సమాధానమును నెమ్మదిని కోల్పోయేటట్లు చేస్తాడు. దాని కొరకు ఎవరినో ఒకరిని ఉపయోగించుకుంటాడు. అది నీకు తెలియనటువంటి వాళ్ళు కాదు, నీకు బాగా తెలిసినటువంటి వాళ్ళే. ఎందుకంటే తెలియని వాళ్ళు ఒక మాట అంటే నువ్వు పెద్దగా పట్టించుకోవు, కానీ నీకు బాగా సుపరిచితం ఉన్నటువంటి వాళ్ళే అన్యాయముగానే నీదేదైనా తప్పుండి ఒక మాట అంటే నువ్వు ఒప్పుకుంటావు. సో కాబట్టి అన్యాయముగానే నువ్వు ఏ తప్పు చేయకపోయినా నీ మీద నింద వేసి ఒక మాట మాట్లాడడం ద్వారా నువ్వేం చేస్తున్నావంటే హృదయంలో సమాధానం నెమ్మదిని కోల్పోయి నీకు అప్పగించిన పనిని కూడా నువ్వు చేయడం ఆపేసి నువ్వు పక్కకు వెళ్ళిపోతా ఉన్నావు. ట్రై టు అండర్స్టాండ్. కాబట్టి మన హృదయంలో నెమ్మదిని కలిగించుకోవడం, నెమ్మదిని కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యమైన విషయమో. కొన్నిసార్లు నెమ్మదిని మనం కాపాడుకోకపోతే అది నీ ద్వారా జరిగించబడేటువంటి సువార్తకు కూడా అది ఒక ఆటంకం అవుతుంది. నెమ్మదిని కాపాడుకోవడం ప్రాముఖ్యం. దీన్ని మరొక మాటలో చెప్పాలంటే పొరుగువానితో సమాధానం కాపాడుకోవడం అత్యంత ప్రాముఖ్యం. చిన్న చిన్న విషయాలకి నువ్వు పెద్ద తీర్మానాలు తీసుకొని నువ్వు మీ ఇరుగు పొరుగు వారితో సమాధానం కోల్పోతే, మీ ఇరుగు పొరుగు వారితో నువ్వు నెమ్మదిని కోల్పోతే, ఒకవేళ ఆ మరుసటి రోజు వారికి దేవుని ప్రేమను ప్రకటించే అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తే నువ్వు సమాధానంగా అక్కడ పని చేయలేవు కదా. వాళ్ళకు సువార్తను ప్రకటించలేవు కదా. ఒక చిన్న మాట చెప్తాను, నువ్వు ఒక చిన్న గ్లాస్ కందిపప్పు మీ పక్కింటి వాళ్ళకి ఇచ్చావు, చిన్న గ్లాసే, కానీ ఆవిడ మరిచిపోయింది, ఇచ్చాననుకుంది, నీకు ఇచ్చానని చెప్పనింది, నువ్వు ఇవ్వలేదు అని అన్నావు. లేదు నేను ఇచ్చాను అని ఆమె వాదించడం ప్రారంభించింది. ఒక చిన్న గ్లాస్ కందిపప్పే,
కానీ నువ్వేం చేసావంటే ఆ చిన్న గ్లాసు కందిపప్పు కోసం వాళ్ళతో నువ్వు వాదన చేసావు. వాదన చేయడం వల్ల చిన్నగా మాట మాట పెరిగింది సంథింగ్. సో ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో పీస్ కోల్పోయడం జరిగింది, నెమ్మది కోల్పోవడం జరిగింది. కానీ ఆ మరుసటి రోజు వాళ్ళకి బాగలేకపోవడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా సమస్య రావడం, ఎవరైనా వచ్చి మాకు ఈ సమస్యకు పరిష్కారం చెప్తే బాగుంటుంది అని అనుకోవడం, ఈ విషయం నీకు తెలియడం, నీకు అవకాశం ఉంది కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి వాళ్ళతో ఫ్రీగా మాట్లాడలేవు, ఫ్రీగా చెప్పలేవు, ఎందుకంటే అంతకు ముందే మీ ఇద్దరి మధ్యలో నెమ్మదిని కోల్పోవడం జరిగింది. కాబట్టి చూడండి, ఇప్పుడు సువార్తను ప్రకటించి చక్కటి అవకాశం ఈ పొరుగు వారికి నీకు వచ్చినప్పటికీ నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు అని అంటే వారితో నువ్వు నెమ్మదిని కోల్పోవడం ఒక కారణం అయ్యిందా లేదా? ఇది కేవలం ఒక ఉదాహరణ చెప్పాను. ఇలాంటి చాలా ఉదాహరణలు మీ దైనందిన జీవితంలో మీకు మీరే అప్లై చేసుకోవచ్చు. అందుకోసమే పౌలు అంటాడు, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండు. ఎందుకంటే సమాధానముగా ఉండకపోతే నెమ్మదిని కోల్పోతాం. నెమ్మదిని కోల్పోతే వారికి దేవుని గురించి, ప్రేమను గురించి ప్రకటించే అవకాశం వచ్చినప్పటికీ దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు అంటే నువ్వు ఎంత వరకు ప్రయత్నం చేయగలుగుతావో అంతవరకు, ఎంతవరకు నువ్వు డౌన్ అవ్వగలుగుతావో అంతవరకు డౌన్ అవ్వు, ఎంతవరకు నిన్ను నువ్వు తగ్గించుకోగలవో అంతవరకు నిన్ను నువ్వు తగ్గించుకో. యేసయ్యంతటి వాడే నా పాదాల మట్టు వరకు అంచుకొని తగ్గించుకొని పరిపూర్ణముగా తన రుమాలు తీసుకొని నడుముకు చుట్టుకొని పాదాలు చేతపట్టి పాదములను కడిగేంత వరకు తగ్గించుకున్నాడు. మన ప్రశ్న ఏంటి, ఎన్నిసార్లు తగ్గాలి బ్రదర్, ఎన్నిసార్లు తగ్గాలి? మనం తగ్గే కొంది వాళ్ళు మరీ ఎక్కువ చేస్తున్నారు. కానీ యేసయ్య పాదాలు కడిగే సమయానికే ఒక వ్యక్తి ఎక్కువ చేస్తున్నాడన్న సంగతి యేసయ్యకి తెలుసు. ఆ వ్యక్తి యేసయ్యని పట్టించడానికి అన్ని సిద్ధపాట్లను చేసుకొని వచ్చాడన్న సంగతి తెలుసు. బట్ అయినప్పటికీ మిగిలిన వాళ్ళందరితో పాటు వాని కాళ్ళు కూడా కడిగాడు. వాని కాళ్ళు కడుగుతానని పక్కన పెట్టలేదు. తన వరకు తాను ప్రతి ఒక్కరితో సమాధానమును చక్కగా బిల్డప్ చేస్తున్నాడు, దాన్ని పోగొట్టుకోలేదు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, నెమ్మదిగా ఉండడం చాలా ప్రాముఖ్యం. నెమ్మదిగా ఉండాలంటే ప్రతి ఒక్కరితో సమాధానం కాపాడుకోవడం అత్యంత ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరితో సమాధానం కాపాడుకోవాలంటే ప్రతిసారి నిన్ను నువ్వు తగ్గించుకోవడం, నువ్వు ఓటమిని అంగీకరించడానికి ఇష్టపడడం, ఓడిపోవడానికి కూడా ఇష్టపడడం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యం. దీని వలన సువార్త చెప్పడానికి నీకు అవకాశం వచ్చినప్పుడు అది దుర్వినియోగంగా కాదు, సద్వినియోగం చేయబడుతుంది. అది నేను చెప్పాలనుకున్న విషయం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయాకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు పుచ్చుకొని అక్కడ నుండి మాసిదోనియాకు బయలుదేరి తిని 11-14 వచనంలో పౌలు అంటున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గుర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. వీఆర్ గివింగ్ థ్యాంక్స్. ఎందుకు మేము దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అంటే, మా ద్వారా, పౌలు తన యొక్క టీం గురించి మాట్లాడుతున్నాడు, మా ద్వారా ప్రతి స్థలమందును అంటే మేము ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు. క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానము, క్రీస్తును గూర్చినటువంటి వార్త, అది సువాసన లాంటిది, అది పరిమళ వాసన లాంటిది. అయితే పౌలు అంటున్నాడు, మేము ఎక్కడికైతే వెళ్తున్నామో అక్కడ మా ద్వారా ఈ సువాసన వెదజల్లుతూ ఉంది, ఈ పరిమళ వాసన వెదజల్లబడుతూ ఉంది. ఏంటి ఆ పరిమళ వాసన? క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం, లేకపోతే క్రీస్తును గూర్చినటువంటి వార్త, మాటలు. వాళ్ళు వెళ్ళిన చోట, ప్రతి చోట ఆయన వారికి విజయాన్ని ఇస్తున్నాడు. ఆ విజయం ఏంటంటే వారి ద్వారా క్రీస్తు ప్రదర్శించబడుతూ ఉన్నాడు, ప్రకటించబడుతూ ఉన్నాడు, అంగీకరించబడుతూ ఉన్నాడు క్రీస్తు. ఈరోజు నీవు నేను ఎక్కడకు వెళ్తే అక్కడ క్రీస్తుకు సువాసన అయి ఉన్నామా? మన జీవితాలు, మన ప్రవర్తన, మన నడవడిక, మన మాట తీరు ఒక మారుమూల రిమోట్ ప్రాంతానికి నువ్వు ట్రాన్స్ఫర్ చేయబడ్డావా? రిమోట్ ఏరియాకి నువ్వు ట్రాన్స్ఫర్ చేయబడినందుకే నువ్వు కూర్చొని దిగులు పడుతున్నావు, బాధపడుతున్నావే కానీ ప్రభువా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొని వచ్చావు? సో నువ్వు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు కాబట్టి నేను నిన్ను గూర్చినటువంటి పరిమళ వాసన నలుమూలలకు విస్తరింప చేయడానికి నా ద్వారా, నా జీవితం ద్వారా, నా బ్రతుకు ద్వారా నువ్వు చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రకటించబడటానికి సహాయం చేయి అని మనం ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాం? ఎందుకు ఆ రీతిగా మనం డిపెండ్ కాలేకపోతున్నాం? ఈరోజు ఎందుకు మనలో అంత భారము కానీ అంత వేదన కానీ క్రీస్తును గూర్చి మనకు లేదు? క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము చాలా శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. మేమున్న చోట మా మిస్సింగ్ తెగ ప్రజలు చాలా చక్కగా వారానికి ఒకసారి స్నానం చేస్తారు, 4 రోజులకు ఒకసారి స్నానం చేస్తారు. చిన్నపిల్లలు కూడా అలాగే చేస్తున్నారని నేను సండే స్కూల్ క్యాంప్కు వెళ్ళినప్పుడు మా సండే స్కూల్ టీచర్స్తో చెప్తున్నాను, ప్రతిరోజు కనీసం రోజుకు 2 సార్లు పక్కన పెట్టండి, కనీసం రోజుకు ఒక్కసారి అన్న శుభ్రంగా స్నానం చేయండి, మరి 4 రోజులకొకసారి 5 రోజులకొకసారి కాదు అని నేను చెప్తుంటే నా పక్కన తర్జుమా చేయడానికి నా స్నేహితుడు తమ్ముడు అన్నా ఐ కెనాట్ సే దట్ అని అన్నాడు. వై అని అన్నాను. అంటే బికాస్ వీ ఆల్సో డోంట్ టేక్ బాత్ రెగ్యులర్లీ అన్నాడు. టీమ్ మెంబర్స్ అడిగాను, అరే నువ్వు 8 రోజులకు ఒకసారి స్నానం చేస్తావు? సార్ కొన్నిసార్లు 3 రోజులకు, సార్ కొన్నిసార్లు 4 రోజులకు. అరే మీరు చేయకపోతే మీరు ఏ రీతిగా వాళ్ళకి ప్రకటిస్తారు? మీరే చేయకపోతే మీరు వారికి ఏ రీతిగా చెప్తారు? సో కృష్ణ ఏమంటారా వాళ్ళు, అంటే లిటరల్ గా తీసుకుంటే వాళ్ళు పరిమళ వాసన వెదజల్లడం కాదు, కానీ వాళ్ళు దుర్వాసన వెదజల్లుతూ ఉన్నారు వారు వెళ్ళిన చోట. కానీ మనం స్పిరిచువల్ గా తీసుకున్నట్లయితే క్రీస్తును గూర్చి పరిమళ వాసన మనం ఇరు ప్రాంతాలకి వెదజల్లాలి అని అంటే మన శారీరక శుభ్రత కాదు ప్రాముఖ్యం. రోజుకు ఒకసారి లేకపోతే రోజుకు 2 సార్లు శుభ్రంగా స్నానం చేయడం కాదు ప్రాముఖ్యం. వాక్యము ద్వారా ప్రతి దినము ప్రతి గడియ ఉదక స్నానం చేయడం అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ప్రతి గడియ వాక్యము చదువుతూ ధ్యానం చేస్తూ మనల్ని మనం సరిచేసుకోవడం. ఇప్పుడు ఉదయాన్నే వాక్యం విన్నాం, ఆ వాక్యం విన్నాం బాగుంది అని అనుకోవడం కాదు. ఈ వాక్యం ద్వారా నీలో ఉన్నటువంటి మురికిని నువ్వు ఎక్కడ శుభ్రం చేసుకున్నావు? ఏ మూల దాగి ఉన్నటువంటి ఆ లోపాన్ని సరిచేసుకున్నావు? సో నువ్వు వాక్యం వింటున్న ప్రతిసారి నీ జీవితంలో ఒక్కొక్క లోపాన్ని నువ్వు సరిచేసుకుంటూ వచ్చినప్పుడు బయట విషయాన్ని పక్కన పెడదాం, ముందు నీ కుటుంబంలో నువ్వు పరిమళ వాసన వెదజల్లుతావు. నీ భార్య, నీ భర్త, నీ బిడ్డల ముందు నువ్వు పరిమళ వాసన వెదజల్లుతావు. నీ జీవితాన్ని గమనించినటువంటి వాళ్ళు చెప్పగలరు, మా మమ్మీ ఇంతకు ముందు కంటే, మా డాడీ ఇంతకు ముందు కంటే, మా పిల్లలు ఇంతకు ముందు కంటే ఇప్పుడు ప్రతిదినం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, వాళ్ళ ఈ సహవాసంలో పాలిభాగస్థులు అవుతున్నప్పుడు. మా మమ్మీ 24 గంటలు ప్రేయర్లో ఉంటది, అది కాదు సాక్ష్యం. మా మమ్మీ ఆ ప్రార్థనలో పాలిభాగస్థులైనప్పటి నుంచి చాలా శాంతంగా, చాలా నెమ్మదిగా ఉంటుంది. మా మమ్మీ ముఖంలో ఒక గ్లో చూస్తున్నాం మేము. మా డాడీ 24 గంటలు ప్రార్థన అంటాడు, అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాడు, అది కాదు. మా డాడీ యేసయ్యను పరిమళ వాసనగా వెదజల్లుతున్నాడు. ఆయన మాటలు ఇంతకు ముందుకు లాగా లేవు, ఇప్పుడు ఆయన మాటలు చాలా నెమ్మదిగా ఉన్నాయి, ఇప్పుడు ఆయన మాటలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇంతకుముందు డాడీ వస్తే భయం, ఇప్పుడు డాడీ ఎప్పుడు వస్తాడు, ఆ డాడీతో టైం స్పెండ్ చేయాలా? అదండి పరిమళ వాసన వెదజల్లడం అంటే. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించున్న దేవునికి స్తోత్రము. అంటే వీరు వెళ్ళిన ప్రతి చోట వీరి ప్రవర్తన ద్వారా, వీరి నడవడిక ద్వారా క్రీస్తు ప్రకటించబడుతున్నాడు, ప్రదర్శించబడుతున్నాడు. దాన్ని గమనించి అనేక మంది ప్రభు దగ్గరకు వస్తున్నారు. దాన్ని పౌలు అంటున్నాడు, మేము వెళ్ళిన చోట ప్రతి చోట ప్రభు మాకు విజయోత్సవం ఇస్తూ ఉన్నాడు. మాకు ప్రతి స్థలమును ఇస్తున్నాడని కాదు, ప్రతి వ్యక్తిని ఇస్తున్నాడని అర్థం. సో ఆడున్నప్పుడు మాకు తెలుగు ప్రసంగాలు చాలా కొదువు కదా, తక్కువ కదా. నేను నెల్లూరు వచ్చినాను, నా అమ్మ టీవీ పెట్టింది, వాక్యం వింటున్నాను. వింటుంటే ఆ సేవకుడు చెప్తున్నాడు, ఏమీ లేని స్థాయిలో నుంచి ఇప్పుడు 3,22,00,000 పెట్టి ఒక స్థలాన్ని కొనడానికి, ఏ స్థలమైతే చూసామో ఆ స్థలాన్ని కొనడానికి దేవుడు అద్భుత రీతిగా మాకు సహాయం చేశాడు. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా నాకు ఆ మాటలు విన్నప్పుడు దుఃఖం కలిగింది, సంతోషం కలగలేదు. ఎందుకంటే ఆయన అక్కడ ఆపలేదు. ఇంకా మీలో ఎవరైనా సమర్పించుకున్న వాళ్ళు ఉంటే సమృద్ధిగా పోయండి అని అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్ గా మీరు కూడా నాకు 100,000,000 ఇవ్వండి, మీరు కూడా నాకు 100,000,000 ఇవ్వండి. దేవుడు మీకు అంతకరెండు, మీకు 100,000 ఇచ్చారా, దేవుడు మీకు 200,000 ఇస్తాడు. మీరు నాకు 200,000 ఇచ్చారా, దేవుడు మీకు 300,000 ఇస్తాడు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది ఆశీర్వాదం అంటే డబ్బు సంపాదించుకోవడం అనుకుంటున్నారు, ఆశీర్వాదం అంటే ఉద్యోగం రావడం అనుకుంటున్నారు, ఆశీర్వాదం అంటే వివాహం జరగడం అనుకుంటున్నారు. ఏసవి దేవుడు ఇచ్చేటువంటి దీవెనలే నేను కాదనడం లేదు, కానీ అదే ఆశీర్వాదం కాదు. ఒకవేళ అది ఆశీర్వాదమే అని అనుకుంటే అది టెంపరీ బ్లెస్సింగ్, దట్ ఈస్ నాట్ పర్మనెంట్ బ్లెస్సింగ్. దట్ మే బి ఎ బ్లెస్సింగ్ కానీ దట్ ఈస్ టెంపరీ బ్లెస్సింగ్, బట్ దట్ ఈస్ నాట్ పర్మనెంట్ బ్లెస్సింగ్. పర్మనెంట్ బ్లెస్సింగ్ ఆల్రెడీ మన ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడు పరలోక రాజ్యంలో జీవ గ్రంథంలో మన పేరు లిఖింప చేశాడు, చూసావా? అది శాశ్వతమైన ఆశీర్వాదం. పరలోక స్థలములోనికి మనకు వెళ్ళడానికి ఎంట్రన్స్ ని క్లియర్ చేశాడు, చూసావా? దట్ ఈస్ పర్మనెంట్ బ్లెస్సింగ్. ఇక్కడ నువ్వు ఉన్నప్పుడు ఎంత ఒత్తిడి, ఎంత ఎలాంటివి ఉన్నప్పటికీ కూడా హృదయంలో నెమ్మదిగా ఉండడానికి ప్రభుని కృప చూపించాడు, చూసావా? అది పర్మనెంట్ బ్లెస్సింగ్. ఒకప్పుడు నీకు పిచ్చ కోపం, కంట్రోల్ చేసుకోలేవు, కానీ ఇప్పుడు ఎంత పరిస్థితి జరిగినా చాలా నెమ్మదిగా నిదానంగా ఉండగలుగుతున్నావు. అది ఆత్మీయ సంబంధమైన ఆశీర్వాదం. కానీ వాటిని మనం ఆశీర్వాదాలుగా గుర్తించడం లేదు, కేవలం స్థలాలను, భూములను, ఉద్యోగాలను, వాటిని మాత్రమే మనం ఆశీర్వాదాలుగా గుర్తిస్తున్నాం. నిజంగా అది బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ప్రభువును వెంబడించినటువంటి వాళ్ళందరికీ కూడా భూములు, పంట పొలాలు ప్రభు ఇవ్వలా, వాటన్నిటిని వదులుకొని నన్ను వెంబడించండి అని పిలుచుకున్నాడు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, రక్షింపబడు వారి పట్ల, నశించుచున్న వారి పట్లను, రక్షింపబడు వారి పట్లను, నశించున్న వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనమై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. మేము వాసనగానే ఉన్నాము, కానీ ఎవరైతే మేము చెప్పే సువార్తను విని రక్షించబడుతున్నారో వారికి జీవార్థమైన వాసనగా ఉన్నాము. కానీ ఎవరైతే మా సువార్తను అంగీకరించకుండా పక్కన పెడుతున్నారో, నిర్లక్ష్యం చేస్తున్నారో, అవమానం చేస్తున్నారో, హేళన చేస్తున్నారో, వాళ్ళకు కూడా మేము వాసనగానే ఉన్నాం, కానీ వాళ్లకు మేము మరణపు వాసనగా ఉన్నాము, మరణపు వాసనగా ఉన్నాము. కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపక్షము గల వారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక, అంటే అప్పటికే తయారైపోయారు, అప్పటికే తయారైపోయారు దేవుని వాక్యమునకు ఉన్నది లేనిది కలిపి వాళ్ళ ప్రతి అనుభవాన్ని తీసుకొని వచ్చి జోడించి సంఘములోనికి ప్రకటింపజేసి తప్పుడు బోధలు తప్పుడు సిద్ధాంతాలు సంఘంలోనికి తీసుకొని వచ్చి సంఘమును గలిబిలి చేసి గందరగోళం చేసి క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అప్పటికే తయారైపోయారు. ఉన్నది లేనిది కలిపి వాళ్ళ అనుభవాల్ని బట్టి ప్రకటించేటువంటి వాళ్ళు. కానీ అలాంటి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని కొందరికి, అందరికీ కాదు, కొందరికి జీవార్థమైనటువంటి సువాసనగా వాడుకుంటున్నాడు, కొందరికి మేము మరణార్థమైనటువంటి వాసనగా మేమున్నాము. అక్కడ మనం ఇంకొక విషయాన్ని నేర్చుకోవచ్చు, మనం చెప్పినది ప్రతి ఒక్కరూ వింటారని కాదు, మనం చెప్పింది విని ప్రతి ఒక్కరూ మారుతారని కూడా కాదు. కేవలం చెప్పడం మాత్రమే మన బాధ్యత, ఫలింపజేయడం మన పని కాదు. విత్తనం నాటడం, సువార్తను ప్రకటించడం, నీరు పోయడం అంటే ప్రార్థన చేయడం, ఇది మాత్రం మన పని. ఆ మొక్క ఫలింప చేయబడాలన్నా, మొక్క ఫలించాలి అన్నా అక్కడ దేవుని కృప అవసరం, దేవుని కృప అవసరం. దేవుని కృప ఉంటే మాత్రమే అక్కడ ఫలింపు జరుగుతుంది. సో కాబట్టి ఒకవేళ నీ సంఘంలో, నీ సహవాసంలో 100 మంది ఉంటే 100 మంది పర్ఫెక్ట్ గా ఉంటారు, ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. పౌలు అంతటి వాడు అంత అద్భుతమైన ప్రసంగం చేస్తుంటేనే కొంతమందికి పౌలు చెప్తున్నటువంటి బోధ మరణార్థమైనటువంటి వాసనగా, అంటే ఒక కుళ్ళిపోయిన వాసనలాగా, ఒక దుర్వాసన కలిగించేటటువంటి వాసనలాగా పౌలు మాట్లాడుతుంటే కనబడుతుంది. వాళ్ళు ఆ రీతిగా సెన్స్ చేస్తూ ఉన్నారు. కొందరికి మాత్రమే అది జీవార్థమైనటువంటి, ఆ సార్ ఎంత చక్కని వాక్యం చెప్పాడు ఈరోజు, ఎంత చక్కని వాక్యం చెప్పాడు. కానీ వాక్యం అందరికీ నచ్చుతుందని కాదు, అందరికీ నచ్చుతుందని కాదు. మనం చెప్పేటువంటి సువార్తను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, తృణీకరించే వాళ్ళు ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు. మనం చెప్పేటువంటి సువార్తను బట్టి ఇంకా ఆవేశంతో రగిలిపోయి మనల్ని తీసుకుని వెళ్ళి జైల్లో పడేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నేను అడిగిన నా చాలా రోజులు అమ్మతో మాట్లాడుతుంటే ఆమె చెప్తుంది, అరే ఏంట్రా నాయన ఈ టీవీలో ఆ కరుణాకర్ సుగున వాళ్ళు వీళ్ళు అలా అలా మాట్లాడుతున్నారా, ఏసైన అలా తిరుగుతున్నారు, మరేమైనా అలా తిరుగుతున్నారు, నాకు రక్తం ఉడికిపోతుందిరా అని చెప్పాను. అసలు నువ్వెందుకు చూస్తున్నావమ్మా ఆ డిబేట్స్ ని, నీకేమవసరం? వాళ్ళు డబ్బు సంపాదన కోసమో, పేరు ప్రతిష్టల కోసమో, వాళ్ళ రాజకీయాల కోసమో, వాటెవర్ ఇట్ మేబీ, వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాటిని చూడడం వల్ల నీకు టైం వేస్ట్ తప్ప నువ్వు ఆత్మీయంగా ఎదగడానికి నీకేం ఉపయోగపడదు, ప్రయోజనం లేదు. చక్కగా నీ ఆత్మీయతకు ఉపయోగపడేటువంటి వాక్యం పెట్టుకుని వాక్యమిను. ఈరోజు ప్రజలు కూడా ఎలాగైపోయారంటే నన్ను ఆత్మీయంగా బలపరిచేటువంటి వాక్యాన్ని అని ఎత్తుకులాడుకొని దాని కొరకు సెలెక్ట్ చేసుకోవాలా. యూట్యూబ్ ఓపెన్ చేయగలనే ఛాలెంజ్, డిబేట్, రండి తెలుసుకుందాం, ఈ టైటిల్స్ మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. వెంటనే ఆ టైటిల్స్ ని ఓపెన్ చేస్తా ఉన్నాం, గంటల సమయం వృధా అయిపోతుంది. లాస్ట్ కి నువ్వు వెనక్కి తిరిగి చూస్తే ఏమన్నా ఆత్మీయంగా నేను బలపడ్డానా, ఒక తీర్మానం తీసుకున్నానంటే ఏమీ లేదు. అది ఇంకా నీలో ఆవేశాన్ని, రోషాన్ని పుట్టించింది. అది ఎలాంటి రోషం అంటే నువ్వు కూడా తిరిగి ఏదో ఒకటి వల్ని అనే రీతిగా. అందుకే కంప్లీట్ గా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేసాను. దాదాపు 3-4 మంత్స్ అయిపోతుంది వాడడం లేదు. ఎందుకంటే ఈ డిబేట్స్ అవి ఓపెన్ చేసే దాంట్లో డిబేట్స్ ఛాలెంజ్ చేసే, అవి చూడడం వల్ల రక్తం ఉడికిపోతుంది, ఆవేశం వచ్చేస్తుంది. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా కంట్రోల్ చేసుకోలేక ఒక మాట అనేస్తున్నాను, ఒక పోస్ట్ పెట్టేస్తా ఉన్నాను. అంటే ఒకప్పుడు క్రైస్తవులుగా ఉండి వాళ్ళు ఈరోజు అలా మాట్లాడడం బాధాకరంగా అనిపించింది. ఎస్, వాళ్లకు క్రీస్తు మరణపు వాసనగానే ఉన్నాడు, వాళ్ళతో కూర్చొని మనం డిబేట్ చేయడం వల్ల ప్రయోజనం లేదు, మాట్లాడడం వల్ల ప్రయోజనం లేదు. ఒక వినాశనం అయిపోతున్నటువంటి వ్యక్తికి గురించి, ఒక వినాశనం అయిపోతున్న వ్యక్తిని గురించి విమర్శించుట కంటే, వేలెత్తి చూపించుట కంటే అలాంటి వ్యక్తి కొరకు ప్రార్థించి విజ్ఞాపన చేయడం మంచిది, మంచిది. క్రీస్తు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, పౌలు కొంతమందికి జీవార్థ పోయినటువంటి వాసనగాను, కొంతమందికి మరణార్థ పోయినటువంటి వాసనగాను ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు మన కుటుంబ సభ్యులకి, మన ఇరుగు పొరుగు వారికి, మన జీవితము, మన ప్రవర్తన, మన నడవడిక, ఈవెన మన మాట తీరు కూడా వారికి జీవార్థముగా ఉండాలి. అంటే జీవార్థముగా ఉండడం అంటే ఏంటి? మన మాటలు, మన ప్రవర్తన, మన నడవడిక వారిని జీవములోనికి నడిపించగలగాలి. జీవములోనికి నడిపించడం అంటే క్రీస్తులోనికి నడిపించడమే, క్రీస్తులో వారిని బలపరచడమే, క్రీస్తులో వారిని ఉజ్జీవింపచేయడమే. నీ ప్రార్థన, నీ భక్తి, నీ జీవితము, నీ నడవడికను చూసినటువంటి వాళ్ళు, అరే అన్నకి ఇన్ని కష్టాలున్నా గానీ ఎంత సంతోషంగా ఉన్నాడు, అన్నకి ఇన్ని బాధలున్నా గానీ ఎంత సంతోషంగా ఉన్నాడు. యాక్చువల్గా గంటల ప్రకాశన గారు చనిపోయేంత వరకు నాకు తెలియదు, దాదాపు 25 సంవత్సరాలు అన్న కిడ్నీ సమస్యతో బాధపడ్డాడని. కానీ ఏ రోజు ఆయన్ని స్టేజీ మీద చూసినా గానీ ఒక స్మైలింగ్ ఫేస్, ఒక చిరునవ్వు అతని ముఖం మీద ఎప్పుడు కూడా ఉండేది, అతని మాటల్లో ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఉండేది. దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నా ప్రార్థనకి జవాబునివ్వడం లేదు, నేను ఈ రోజుల నుంచి కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే అనేటువంటిది ఆ మరణపు కళ ఆయనలో ఎప్పుడు కూడా కనపడలేదు. ఆయన శారీరకంగా ఎంత నలిగిపోతున్నప్పటికీ కూడా అనేకులకు ఆయన క్రీస్తును ప్రదర్శించడం ద్వారా ఆయన జీవపు వెలుగుని, జీవార్థమైనటువంటి వాసనని తన వెలిన ప్రతి చోట ఆయన అందించగలిగాడు. అన్ని సుఖాలుండా, అన్ని సంతోషాలుండా కాదండి, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, కానీ అయినప్పటికీ కూడా క్రీస్తును బట్టి, తన బలహీనతలను బట్టి దేవునికి స్తుతిస్తూ, దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ అనేకులకి అతను జీవార్థమైన వాసనగా ఉన్నాడు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, అని క్రీస్తు అతన్ని వాడుకుంటే కాదు అనడానికి మనం ఎవరము? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈరోజు మన జీవితాలు మన సంగస్తులకు పక్కన పెడితే, మన ఇరుగు పొరుగు వారికి పక్కన పెడితే, కనీసం మన కుటుంబంలో వాళ్ళకన్నా మన జీవితము, మన నడవడిక, మన ప్రవర్తన, మన మాట తీరు వారిని జీవం వైపుకి నడిపించే విధముగా ఉందా అనేది మనం ప్రశ్నించుకోవాలి. 17వ వచనం చదువుతున్నాను, కావున ఇటు సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గల వారమును, దేవుని దయ వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎడల బోధించుచున్నాము. జాగ్రత్త గమనించండి, ఇక్కడ మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక అంటే, ఇప్పుడు కలిపి వాళ్ళు ఏదంటే అది కలుపుతున్నారు, ఏదంటే తీసేస్తున్నారు, వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళకు బోధిస్తూ ఉన్నారు. మేము అలా ఉండకుండా మేము సత్యముగా బోధిస్తున్నాము అనడం లేదు. ఇంకొక పదాన్ని ఉపయోగించాడు, మేము నిష్కాపాఠ్యము గల వారముగా ఉండి అంటే వాళ్ళ బోధను వీళ్ళ జీవితంతో కంపేర్ చేస్తున్నాడు. అంటే బోధ కంటే జీవితము అత్యంత ప్రాముఖ్యమైనదని చెప్పకనే చెప్తున్నాడు. వాళ్ళు ఏ రీతిగా బోధిస్తున్నప్పటికీ కూడా వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ దట్, మేము దాని మీద ప్రత్యేకమైన ఫోకస్ చేయడం లేదు. మా ఫోకస్ అంతా కూడా దేని మీద? జీవితం మీద. నిష్కాపట్యము గల వారముగా ఉంటూ దేవుని దయవల నియమింపబడిన వారమై ఉండి క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము. అంటే బోధించడానికంటే ముందు జీవిస్తున్నాము నిష్కాపట్యం గలవారముగా అని చెప్తున్నాడు. అద్భుతమైన బోధ చాలా ప్రాముఖ్యమే, కానీ దానికంటే ముందు అత్యద్భుతమైన జీవితము మరీ ప్రాముఖ్యము. నువ్వు అత్యద్భుతముగా బోధిస్తూ అద్భుతమైనటువంటి జీవితము, కనీసం ఒక మంచి జీవితము కానీ నీ జీవితంలో లేకపోతే నువ్వు చేసినటువంటి పరిచర్య అంతా కూడా బూడిదలో పన్నీరు అయిపోయినట్లే, కాలగర్భంలో కలిసిపోయినట్లే, అది కత్తులతో చేయబడినట్లే, ఒకరోజు తీర్పు దినాన అది అగ్నితో పరీక్షించబడగా అది కాల్చబడినట్లే, వ్యర్థమైపోయినట్లే.
కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, బోధించడం మంచిది, కానీ బోధించడం కంటే జీవించటం మరీ మరీ మంచిది. ఇక్కడున్నంత కాలం, అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నంత కాలం ఐ లవ్ ప్రీచింగ్ అనేవాడిని నేను. ప్రసంగించడం అంటే నాకు ప్రేమ ఇష్టం కాదు, యేసుని గురించి ప్రకటించడం అంటే నాకు పిచ్చి. ఎంత పిచ్చి అంటే ఒకవేళ నేను చనిపోవాల్సి వస్తే స్టేజీ మీద సువార్త ప్రకటిస్తూ వాక్యం చెప్తూ చెప్తూ చచ్చిపోవాలి. పౌలంటాడు సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, అలా అనుకునేవాణ్ణి. ఇక్కడున్నప్పుడు అంతే బిజీగా ఉండేవాణ్ణి. యూత్ రిట్రీట్స్, యూత్ క్యాంప్స్, యవనస్తులు మీటింగ్, చిల్డ్రన్ పేరు, చిన్నపిల్లల పరిచర్య, అక్కడ స్పీకర్గా పిలిచి ఇక్కడ స్పీకర్గా పిలిచి, ఓ ఎంత బిజీ అంటే దేవునితో వ్యక్తిగత సమయాన్ని కూడా గడపలేనంత బిజీ. కారులో తీసుకొని వచ్చి, కారులో తీసుకొని వెళ్ళి, కానుకిచ్చి పంపించి, ఏ తక్కువ చేయకుండా, మనం డిమాండ్ చేయకుండానే మంచి అకామిడేషన్ ఇచ్చి. కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నా పెట్రోల్ నేనే కొట్టుకొని వెళ్ళి, నా ఖర్చులు నేనే పెట్టుకొని వచ్చి, కనీసం ఒక రూపాయి కానుకిచ్చే వాళ్ళు లేకుండా, కనీసం వారంలో రెండు ప్రసంగాలు చేస్తే ఎక్కువ అన్నట్లుగా, మిగిలిన రోజులంతట్లో కూడా పనులు చేసుకుంటా వాళ్ళతో కలిసి. వై దేవుడు ఎందుకు అలవ చేశాడు, ఎందుకు ప్రభువా అంత బిజీ బిజీగా సువార్తను ప్రకటిస్తూ ఉంటే తీసుకొని వచ్చి నన్ను ఇక్కడ పడేసావు, ఎంత ఖాళీ సమయం నాకు. అప్పుడు ప్రభు నాతో ఇదేం మాట్లాడాడు, నా గురించి నువ్వు ఎక్కువగా ప్రకటించడం కంటే నా కొరకు నువ్వు ఎక్కువగా జీవించటం, నాతో ఎక్కువ సమయాన్ని గడపడం ప్రాముఖ్యం. నిత్యది సమయం ఖాళీగా ఉంచాను, ఈ సమయంలో చక్కగా నాతో గడుపు, నాతో మాట్లాడు, ఎదుగు, బలపడు, తర్వాత బిజీ చేస్తాను, నేను తొందరపడకు. నాకు ఇండియట్గా నాకు ఎట్లా నచ్చిందంటే నోరు మూసుకో, షట్ అప్ యువర్ మౌత్, ప్రకటించేస్తాను, ఓ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవద్దు, ముందు నీ జీవితాన్ని కూడా చూడు. నీ జీవితం సరిగా ఉంటే నువ్వు ఎదుటి వాళ్ళకి ప్రకటించినా అది చిన్న ప్రసంగం చేసినా అద్భుత రీతిగా ఉంటుంది. ఇస్రాయిల్ చిన్నది ఎంత పెద్ద ప్రసంగం చేసిందండి, ఎన్ని మర్మాలు చెప్పిందండి, ఏం లేదు, ఒక చిన్న మాట, ఆ దేశం ఉన్నటువంటి దైవజనుడు ప్రార్థన చేస్తే యజమానుడికి స్వస్థత కలుగుతుంది. ఆ నయమాను తీరుగు వచ్చేటప్పుడు స్టేట్మెంట్ ఏంటి, నిజముగా ఇస్రాయేలుల దేవుడు తప్ప మరొక దేవుడు లేడు. ఇప్పుడు తన సిరియాకి తిరిగి వచ్చిన తర్వాత ఎంతమందికి చెప్పుంటాడు, దేర్ గాడ్ ఈస్ ట్రూ గాడ్. నయమాను తిరిగి వచ్చిన తర్వాత క్రీస్తుకు ఒక సాక్షిగా, దేవునికి ఒక సాక్షిగా అక్కడ నిలబడి ఉన్నాడు. దానికి కారణం ఎవరండి, ఇస్రాయేల్ చిన్నది కదా, తన అద్భుతమైన ప్రసంగం చేసిందా, గొప్ప గొప్ప మర్మాలు వివరించి చెప్పిందా, లేదు కదా, తను చెప్పిన ఒక చిన్న మాట. అయినా ఆ యజమానురాలైనా ఇంట్లో ఒక పనిపిల్ల చెప్పిన మాట వినమేంటి, అందులో కూడా ఈ పిల్ల మెచ్యూర్డ్ కాదు, చిన్నపిల్లే. ఒక చిన్నపిల్ల ఇంట్లో పని మనిషి బానిస వచ్చి యజమానుడిని ఆడికి వెళ్ళమని చెప్తే, ఇది ఏదో ఒక కుట్ర, మా ఆయన్ని ఆ దేశానికి పంపించడానికి ఆడికి వెళ్తే అటాక్ చేస్తారని ఎందుకు అనుకోలేదు, తను చెప్తున్నది అబద్ధమని ఎందుకు అనుకోలేదు, ఏ ఇక్కడ ఇంత మంది వైద్యం చేస్తా ఉంటే స్వస్థత కాకపోతే ఆడికెళ్ళి జస్ట్ ఒక మనిషి ప్రార్థన చేస్తే బాగైపోతుంది అని ఎందుకు అనుకోలేదు. అంటే అప్పటి వరకు ఇస్రాయేల్ చిన్న జీవితము, వాళ్ళ ఇంట్లో నడుస్తున్నటువంటి జీవితము, అది వాళ్ళ మీద ప్రభావం చేసింది కాబట్టి
అది నమ్మడానికి ఆస్కారం అయ్యింది. ఆ పాప వాళ్ళ ఇంట్లో ఒక జీవన వాసనగా తయారయ్యింది. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సాయంకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం, మన జీవితాలు మన ఇరుగు పొరుగు వారికి ఎలా ఉన్నాయి. మనల్ని చూడంగానే అబ్బా భక్తి 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 అంటాడు, ప్రార్థన 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 అంటాడు, బైబిల్ ఇప్పుడు బైబిల్ రంగంలో పెడుతుంది జరుగుతూ ఉంటాడు, కానీ బతుకు చూస్తే మాత్రం ఎట్టుంటది? నిద్ర లేస్తే భార్యాభర్తలకు ఇద్దరు గొడవలు, పెద్ద పెద్దగా అరుచుకుంటారు, కొట్టుకుంటారు, వాళ్ళిద్దరి మధ్యలో నెమ్మది లేదు, వాళ్ళిద్దరి మధ్యలో సమాధానం లేదు, ఒకరినొకరు క్షమించుకోరు, బయటకు వచ్చి మాకు మాత్రం అద్భుతంగా చెప్తారు, పైకిని తనకపోవచ్చు, లోపల వాళ్ళు అలా అనుకున్నారు అని అంటే, నువ్వు ఆ రోజు అక్కడ ఎంత అద్భుతమైన ప్రసంగం చేసినా గానీ నువ్వు వాళ్ళకి పరిమళ వాసనగా కాదు, నువ్వు జీవార్థ నువ్వు మరణార్థమైనటువంటి వాసనగానే వాళ్ళకు ఉన్నావు. అందుకనేమో దేవుడు ముందుగా రాయించాడు, నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోకుండా నువ్వు బయటికి వెళ్ళి అద్భుతమైన పరిచర్య చేస్తానంటే కుదరదు, ముందుగా నీ ఇంటిని కట్టుకో, ఆ తర్వాత నువ్వు బయటికి రా. ముగిస్తున్నాను క్రీస్తునందు ప్రేమ దూరమిళ్ళరా. రెండో అధ్యాయాన్ని మనం ముగించుకున్నాం, తర్వాత నుంచి మూడో అధ్యాయంలోనికి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన దాకా ఆమేన్. తిరిగి ఈ సమయం